ಜ್ಞಾನಮ್ ಭೂತಗಣಾಧಿ ಸೇವಿತಂ ಕಪಿದ್ಧ ಜಿಂಭೂಫಲಸಾರ ಭಕ್ಷಣಂ ಉಮಾಸುತಂ ಶೋಕ ವಿನಾಶ ಕಾರಣಂ ನಮಾಮಿ ವಿಶ್ವೇ ವಿಘ್ನೇಶ್ವರ ಪಾದ ಪಂಕಜಂ. ಅಥ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಸಹಸ್ರನಾಮ ಸ್ತೋತ್ರಂ. ಸ್ಕಾಂದ ಪುರಾಣಂಲೋ ಸನತ್ ಕುಮಾರುಡು ನಾರದ ಮಹರ್ಷಿಗೆ సరస్వతి సహస్రనామ స్తోత్రం గానం చేశారండి, విప్పించారు శిష్యుడైనటువంటి నారదుడికి. మనం కూడా ఈ సరస్వతి సహస్రనామ స్తోత్రం, ఇందులో మూల బీజాక్షర మంత్రాలు ఉన్నాయండి. ఒక్కొక్క బీజాక్షర మంత్రం వరకు దానికి సంబంధించిన స్తోత్రము, బీజాక్షర మంత్రము చదవడం. ఈ స్తోత్ర వాంగ్మయంలో ఈ కాండ పురాణంలో చెప్పినటువంటి సనత్ కుమార ప్రోక్తమైనటువంటి నారద మహర్షి స్ఫురితం అయినటువంటి సరస్వతి సహస్రనామ స్తోత్రం ఒక మహత్తరమైనటువంటి విశేషంగా గొప్ప వాంగ్మయంగా అభివర్ణిస్తూ ఉంటారండి. ఉత్తమ ప్రయోజనాలు సాధించేదిగా చెప్పబడుతూ ఉంటుంది. అటువంటి సరస్వతి సహస్రనామ స్తోత్రం చెప్పుకుంటున్నామండి. శ్రీ సరస్వతి జగన్మాతాయై నమః. శ్రీమశ్చందన చర్చితోజ్వలవపు శుక్లాంబరా మల్లికా మాలాలిత్య కుంతలా ప్రిబిల సన్ముక్తావళీ శోభనా సర్వజ్ఞాన నిధాన పుస్తకధరా రుద్రాక్షమాలాంకిత వాగ్దేవీ వదనాంబుజి వసతు మే త్రైలోక్యమాత శుభా. శ్రీనారద ఉవాచ భగవన్ పరమేశాన సర్వలోకైక నాయిక కథం సరస్వతి సాక్షాత్ ప్రసన్నా పరమేష్టి సహా. కథం సరస్వతి సాక్షాత్ ప్రసన్నా పరమేష్టినః కథం దేవ్యా మా వాణ్యా సతత్ ప్రాపసు దుర్లభం ఏ తన్మే వద తత్వేన మహాయోగీశ్వర ప్రభు. శ్రీ జగద్గురు సనత్ కుమార ఉవాచ సాధు పృష్టం త్వయా బ్రహ్మన్ గుక్ష్యాద్గుక్ష్యం అనుత్తమం మయా సం గోపితం యత్నాత్ ఇదానీం సత్ ప్రకాశ్యతే. పురా పితామహో దృష్ట్వా జగస్తావర జంగమం నిర్వికారం నిరాభాసం స్తంభీభూతం అచేతనం దృష్ట్వా త్రైలోక్యమఖిలం ద్వాభిభావాత్ తదావిదం ఆధిక్యా భావత స్వస్యా పరమేష్టి జగద్గురు. దివ్య వర్షాయుతం తేన తపో దుష్కరముత్తమం తత కదాచిత్ సంజాత వాణీ సర్వార్థశోభిత. అహం అస్మి మహావిద్యా సర్వవాచామధీశ్వరీ మమ నామ్నాం సహస్రంతో ఉపదేక్ష్యామి అనుత్తమం. అనేన సంస్తుతా నిత్యం పత్నీ తవ భవామ్యహం త్వయా సృష్టం జగత్ సర్వం వాణీయుక్తం భవిష్యతి. ఇదం రహస్యం పరమం మమ నామ సహస్రకం సర్వపాపౌఘశమనం మహాసారస్వతప్రదం మహాకవిత్వదం లోకే వాగీశత్వ ప్రదాయకం త్వం వా పరాక్రమాన్ యస్తు స్తవేనానేన తోషయేత్ తస్యాహం కింకరీ సాక్షాత్ భవిష్యామి న సంశయః. శృణీయజ్ఞేన నారద సవధానమనో భూత్ క్షణం సుద్రోమీశ్వర ఐం వద వద వాగ్వాదీ స్వాహా. ఐం వద వద వాగ్వాదినీ స్వాహా. ఐం వద వద వాగ్వాదినీ స్వాహా. జగన్మాత ప్రియా, స్వయం సరస్వతి జగన్మాత స్వరూపులారా, శ్రోతలారా, మీ అందరి ముఖాల్లో వేంచేసి ఉన్న సరస్వతీదేవి నన్ను ఉత్సాహపరిచి ఈ కార్యక్రమానికి సేవకుడిగా తీర్చిదిద్దునుగాక అని అభ్యర్థిస్తూ ఇప్పుడు సరస్వతీదేవి లీలాదేవికి వరాలు ఇచ్చారు కదండి. లీలాదేవి ఏమని అడిగింది? రెండు వరాలు అడిగిందండి. అమ్మా, ఒకవేళ నా భర్త నాకన్నా ముందే మరణిస్తే ఆయన ప్రయాణాలు లేక ఆయన జీవశక్తి ఈయన అంతఃపురంలోని ఈ పడక గదిలోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు. దిస్ ఈజ్ నంబర్ వన్. నంబర్ టూ, ఈ గదిలో ఉన్నప్పుడు నేను చూడగలనో లేదో నాకు తెలియదు కనుక ఎందుకన్నా మంచిది. రెండో వరం కూడా కోరుకుంటున్నాను విను, నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నీ దర్శన భాగ్యం లభించాలమ్మా. మరి చక్కటి వ్రతాలు చేసింది కదండి, ఉపాసన చేసింది కదండి, ఉపాసనతో ఏదైనా తప్పక శక్తి వస్తుంది. అమ్మవారు కథాస్తు అట్లే అగుగాక అని అంతర్ధానం అయ్యారు. కాలచక్రం గడుస్తూ ఉన్నది. బౌండ్స్ ఆఫ్ టైం, ఋతువులు, నెలలు, ఋతువులు, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి కదండి. అయితే కాలం అలా గడిచిపోతూ గడిచిపోతూ ఊరికే గడవదండి. ఇట్ విల్ టేక్ అవే సర్టన్ థింగ్స్ ఆర్ గో అహెడ్ రీప్లేసింగ్ సర్టన్ థింగ్స్. కాలం యొక్క చమత్కారం కదండి. మనకున్నవి కొన్ని పోతాయి, మనకు లేనివి కొన్ని వస్తాయి. అవి బాధలో, సుఖాలో, దుఃఖాలో, వాట్ ఎవర్ వీ కాల్ ఇట్, బట్ కాలం చేత వచ్చేవి కాలంతోనే పోతాయి. దేహంతో సహా, సంబంధాలతో సహా, జన్మలతో సహా, వాట్ ఎవర్ కమ్స్, దృశ్యం నశ్యం, ఏదైనా సరే కాలం చేయడం వల్ల తొలగించబడుతూ ఉంటుంది. సో కాలం ఎప్పుడు ఏం చేస్తుంటుందండి, కాలచక్రం కొన్ని ఇవ్వడం, కొన్ని తీసుకుపోవడం అనుక్షణంగా చేస్తూ ఉంటుంది. ఈ పద్ముడి కూడా క్రమంగా వార్ధక్యం వచ్చింది పద్ముడికి. అలాగే మన లీలాదేవి కూడా, లీలాదేవికి కూడా ఒకనొక రోజు అత్యంత విషాదం అయినటువంటి రోజు పద్ముడు మరణించాడు. లీలాదేవి ఆ భౌతిక దేహాన్ని చూస్తూ తన పడక గదిలోనే అట్టి నుంచి చూస్తూ అత్యంత విషాదం పొందింది. దిక్కుతోచలేదు. లెట్ మీ డై, నేను మరణించలేను కాక, నా భర్త లేకపోతే ఇంక నేనెందుకు, కానీ దుఃఖపడుతోంది. అప్పుడు ఆకాశవాణి ఒకనొక శబ్దం వినిపించింది. ఓ ప్రియ లీలాదేవి భక్తురాలా, నీ భర్త దేహం చక్కగా పూలతో కప్పి ఉంచమ్మా. నీ భర్త యొక్క శరీరం ఏమాత్రం పాడవదు, ఇతడు మరలా జీవించి నేను చక్కగా పాలిస్తాడు. నేను వరం ఇచ్చినట్టుగా నిర్మలమైన ఇతని జీవాత్మ నీ అంతఃపురం విడిచి ఎక్కడికి వెళ్ళదు అని నేను వరం ఇచ్చాను కదా, అది ఎక్కడ జరుగుతుంది అని ఒక ఆకాశవాణి శబ్దం వినిపించింది. అప్పుడు లీలాదేవి అది విని ఆ వాక్యాలు ఆలకించింది. కాస్త శాంతి పొందింది. ఎండిపోతున్నటువంటి చెట్టుకి కాస్త నీళ్లు పోస్తే ఏ విధంగా మళ్ళా ఆ పూల చెట్టు వికసిస్తుందో కాస్త ఆవిడ మనసు కూడా వికసించింది. భర్త శరీరాన్ని పుష్పాలతో కప్పింది. అతి రహస్యంగా ధనాన్ని దాచినట్టుగా భర్త యొక్క దేహాన్ని పూలతో దాచి ఉంది. క్రమంగా అర్ధరాత్రి అయింది. అందరూ నిద్రపోతున్నారు. లీలాదేవి ఇంకొక గది బెడ్రూమ్ నుంచి ఇంకో గదిలోకి వెళ్ళింది. ధ్యాన పరాయణ అమ్మా జగజ్జనని, చిస్వరూపిణి సరస్వతీదేవి, నీకు సుస్వాగతం అమ్మా, నీ దర్శనం ప్రసాదించవా అని అడిగింది. అప్పుడు అమ్మవారి ప్రత్యక్షమైంది సరస్వతీదేవి. బిడా లీలాదేవి, కిం స్మృతాస్మిత, కిం స్మృతాస్మిత్వయా వత్సే, వత్సే బిడా, ఎందుకమ్మా నన్ను ఆహ్వానించావు, వెడిడ్ యూ ఇన్వైట్ మీ, దత్సే కిమితి సో, కిమితి శోకితాం, కిమ్ ఇది శోకితాం, దత్సే సరే ఆహ్వానించావు బానే ఉంది, నేను ఇప్పుడు నేను చూస్తున్నా దుఃఖిస్తున్నావేంటి, ఎందుకు దుఃఖిస్తున్నావు నాకు అర్థం కావట్లే. సంసార భ్రాంతయో భ్రాంతి మృగ తృష్ణాం ముధ, మృగ తృష్ణ అంబువన్ ముధ, ఈ సంసార భ్రాంతి అంతా మృగతృష్ణలో నీ జలం లాంటిది కదా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకంటే అండి, ఇప్పుడు చిన్నపిల్లలు టీవీలో ఏదైనా సీరియల్ చూస్తూ ఆ సీరియల్లో ఏదో కష్టాలు పడుతూ ఉంటే ఆ హీరోయిన్ ఎవరో వాళ్ళు దుఃఖిస్తుంటే మనం ఏం చెప్పాలి? ఎందుకు దుఃఖిస్తున్నావు నాన్న? ఆ టీవీ లో సీరియల్ చూసి దుఃఖిస్తున్నాను. సీరియల్ లో టీవీ చూసి దుఃఖించడం ఏంటి? ఏదో ఎవడో సీరియల్ తీశాడు, అక్కడ హీరోయిన్ కష్టాలు వచ్చి ఏడుస్తుంది. ఈ మంచి కొన్ని సీరియల్స్ లో రకరకాల డిజైన్స్ లో ఏడుస్తూ ఉంటారమ్మండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఏదో సీరియల్లో కదా. ఎందుకంటే బహుశా ప్రేక్షకుల్లో కూడా రకరకాల ఏడుపులు చూడాలనేటువంటి ఏదో తెలియని తపన ఉండొచ్చు. కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఆ మధ్య ఒక సీరియల్ వచ్చిందండి, తెలుగు సీరియల్. ఒక ఇంటికి వెళ్ళా, అందరూ విశాలంగా ఉన్నారు. ఈ టైం విశాలంగా ఉన్నారు, ఎందుకు అంటున్నావా? ఎందుకో తెలియదా? ఏమైంది? ఇక్బాల్ అయ్యా, ఇక్బాల్ చనిపోయాడు. ఇక్బాల్ ఎవరు? ఏదో సీరియల్ లో హీరో చాలా మంచివాడు, ఎవరో ఒక ఆవిడ వచ్చి ఆవిడ పేరు చేసింది. అందుకంటే ఆ సీరియల్ టీవీ సీరియల్లో హీరో ని ఎవరో పేలిస్తే వాడు చచ్చిపోయాడని మీరందరూ దుఃఖితులు అవుతున్నారు అని అర్థం ఉందా? అర్థం ఉన్నదే ఏంటి? ఎంత మంచివాడో మీకు ఏం తెలుసు అన్నట్టు కాదు. సరే, వాళ్ళకి సిగ్గు ప్రయోజనం లేదని ఊరుకున్నట్టుగా. ఈ విధంగా ఈ తల్లి ఏమో జ్ఞానస్వరూపిణి, ఈ కృష్ణంతా సాక్షిగా చూస్తోంది. లీలాదేవి ఈ దృశ్యంలో ఇమర్స్ అయి ఉన్నది, దుఃఖం అనుభవిస్తోంది. అందుకని బిడ్డ ఎందుకమ్మా దుఃఖిస్తున్నావు? ఈ సంసారం అంతా భ్రమ అని మృగతృష్ణలో జలం కనపడినట్టుగా అంతా మిథ్యాన్ని తెలియదా? మృగతృష్ణ అంటే అండి మృగములకు తృష్ణ ఏర్పడుతుంది, దాహం ఏర్పడుతుంది. అవి దూరంగా చూస్తే అక్కడ ఒక ఎండ ఎండ వాయు తరంగాల యొక్క కాంబినేషన్ వల్ల భూమి మీద జల తరంగాలు ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఒక తటాకం, తటాకంలో జలము, ఆ జలంలో తరంగాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే ఆ మృగాలు ఏం చేస్తాయండి? అంచేత అటువైపు పరిగెత్తూ ఉంటాయి. వాస్తవాన్ని పరిగెత్తుతూ పరిగెత్తుంటే అది వెనక్కి పోతూ ఉంటుంది. ఆ మృగాలకి అక్కడ జలం కనిపించింది కానీ వాస్తవానికి అక్కడ జలం లేదు. అలాగే ఈ ప్రపంచంలో ఇదంతా నిజమే అనిపిస్తుంది భ్రాంతి చేత, కానీ వాస్తవానికి నిజమే లేదు. నిజమే లేని చోట దుఃఖించడం ఏంటమ్మా? అప్పుడు లీలాదేవి లేచి నుంచుని అమ్మవారికి శాస్త్రంగా తిన్నప్పుడు నా తీసి, అమ్మా అక్కడ చూస్తున్నావు కదా, నా భర్త దేహం, నా భర్త భౌతిక దేహాన్ని విడిచాడు, ఆయన ప్రాణాలు భౌతిక దేహాన్ని విడిచాయి. ఇప్పుడు నేనేమాడగలుగుతున్నానో నేను చెప్తానమ్మా. కుమమావస్థితో భర్త ఇంకరో చెరకి దృశ్య. అమ్మా ఇప్పుడు నా భర్త ఈ దేహాన్ని వదిలిపెట్టాడు కదా, 3 రోజులు అయింది కదా, దేహం ఇక్కడే ఉంది కదా, ఈ గదిలోనే ఉన్నాడు అంటున్నావు కదా, నా బెడ్రూమ్ లోనే ఉన్నాడు అంటున్నావు కదా, ఎక్కడ ఉన్నాడు? వేర్ ఈజ్ మై హస్బెండ్? ఏం చేస్తున్నాడు? ఎట్లా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎట్లా ఉన్నాడు? అమ్మా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళమ్మా. సమీపం నయమాం తస్య నైకా నైకా ఎక్నోమి జీవితం. ఆయన లేకుండా నేను ఒంటరిగా జీవించలేను తల్లి, నా భర్త దగ్గరికి తీసుకెళ్ళవా అమ్మా. ఓహో, నీ ప్రశ్న ఏంటంటే నీ భర్త ఎక్కడ ఉన్నాడు అని కదా. అవునమ్మా, నీ గదిలోనే ఉన్నాడు కదా, ఇది నీ వరప్రసాదం చేత. బట్ వెర్ ఈజ్ హీ? వాట్ ఈజ్ హీ డూయింగ్? హౌ ఈజ్ హీ? హౌ డు ఐ అప్రోచ్ హిమ్, గో క్లోజ్ టు హిమ్? నేను ఒంటరిగా జీవించలేనమ్మా, తొందరగా చెప్పమ్మా. ఓహో, ఇప్పుడు నీ భర్త ఎక్కడ ఉన్నారు కదమ్మా నీ ప్రశ్న. లీలాదేవి విను, జాగ్రత్తగా శ్రద్ధగా విను. నీ యొక్క భర్త భౌతిక దేహం ఈ బెడ్రూమ్ లో, నీ బెడ్రూమ్ లోనే ఉన్నది కదా. అయితే ఇతని జీవాత్మ లేక ఇతని ప్రాణాలు లేక ఇతని యొక్క ఎక్స్పీరియన్సర్ ఎక్కడున్నాడంటే, ఈ గదిలోనే ఈ జీవాత్మ ఉంటుంది, ప్రాణశక్తి అతని ప్రాణతత్వం ఇక్కడే ఉంటుంది అని చెప్పాను కదా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జాగ్రత్తగా విను. ఇప్పుడు ఈ భూతాకాశం ఉంది కదమ్మా, భూతాకాశం అంటే జోన్ ఆఫ్ మ్యాటర్, కాళ్ళు చేతులు ఈ పంచభూతాలతో తయారైనటువంటి ఆకారం ఉంది కదా, దేహాకారం, ఇది భూతాకాశం. అలాగే కళ్ళకి కనిపిస్తున్నటువంటి ఎదురుకుండా కనిపిస్తుంది ఆకాశము, చెట్లు, నేల, జలము, అగ్ని ఇవన్నీ ఉన్నాయి చూసావు, ఇవన్నీ భూతాకాశం అంటాం. ది మ్యాటర్, జోన్ ఆఫ్ మ్యాటర్. ఇది కాక దీని కావాల ఇంకొక ఆకాశం ఉందమ్మా, దీనిని ఆపరేట్ చేసే ఆకారం. మూడు ఆకాశాలు ఉన్నాయి, ఇది కాక మనకు కళ్ళకు ఎదురకుండా కనిపిస్తున్నటువంటి భూతాకాశం కాకుండా మూడు ఆకాశాలు ఉన్నాయి. అది చిత్తాకాశం. చిత్తం అంటే ఫీలర్, ద జోన్ ఆఫ్ ఫీలింగ్స్, ద జోన్ ఆఫ్ ఐడియాస్, అది చిత్తాక, ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్, చిత్తాకాశం. చిత్తాకాశం ఉందమ్మా, ఆ చిత్తాకాశము కాకుండా మరొకటి ఉంది, అదేంటంటే మహాకాశం. అది శూన్యతరం. చిత్తాకాశంలో ఉన్నాయి ప్రపంచ దృశ్యానికి సంబంధించిన భావాలు ఉన్నాయి. ఆ భావాలకి ఆవల కూడా, ఆవల భావన ఎవరిదో ఆయన ఉన్నాడు. ఆ జోన్ ఆఫ్ సెల్ఫ్ మహాకాశం. సో ఇలాగా జోన్ ఆఫ్ మ్యాటర్, జోన్ ఆఫ్ థాట్, జోన్ ఆఫ్ సెల్ఫ్. ఈ మహాకాశాన్ని చిత్తాకాశాన్ని కనెక్ట్ చేస్తున్నటువంటి ఇంకో ఆకాశం ఉంది, అది తెలియబడి తెలుసుకోవడం అనే ఆకాశం. దెన్ ద జోన్ ఆఫ్ నోయింగ్, చిదాకాశం. చిత్తాకాశం, మహాకాశం. చిత్తాకాశం అంటే జోన్ ఆఫ్ థాట్, మహాకాశం అంటే జోన్ ఆఫ్ సెల్ఫ్. ఈ రెండింటినీ తెలుసుకుంటున్నది తెలివి చూసావు, అది చిదాకాశం. వాట్ ద జోన్ ఆఫ్ నోయింగ్. ఈ విధంగా ఈ భూతాకాశం కాకుండా చిత్తాకాశం, చిదాకాశం, మహాకాశం. ఆ మహాకాశం, ఈ చిత్తాకాశం ఉంది, చిదాకాశం ఉంది చూసావు, అందులో చిత్తంలో విషయాలు ఉన్నాయి, దృశ్య సంబంధమైన సంస్కారాలు ఉన్నాయి. చిదాకాశం అత్యంత శూన్యమైంది, నిర్విషయమైంది. ఆ చిదాకాశం ద్వారా చిత్తాకాశము, మహాకాశము కూడా తెలియబడుతున్నది. ఎందుకంటే అది ద జోన్ ఆఫ్ నోయింగ్ కదండి. చిదాకాశ చిత్ అంటే ఎరుక, ఎరుక అనే ఆకాశం. చిత్తం అంటే ఆ ఎరుకతో తెలియబడేది, తెలియబడే తెలియబడే జోన్ ని చిత్తాకాశం అంటారు, తెలుసుకుంటున్న దాన్ని చిదాకాశం అంటారు. ఈ తెలుసుకునే తెలుసుకోవడానికి ముందే ఉన్నటువంటి మహాకాశం ఉంది, ద జోన్ ఆఫ్ సెల్ఫ్. ఈ విధంగా భూతాకాశం కాకుండా చిత్తాకాశం, చిదాకాశం, మహాకాశం అని మూడు ఆకాశాలు ఉన్నాయా? ఉన్నాయమ్మా. తచ్చిదాకాశ కోశాత్మా చిదాకాశైక భావనాత్. ఇప్పుడు మీ భర్త ఎక్కడ ఉన్నారు అన్నావు కదా, ఆ చిదాకాశ కోశ భావనను నువ్వు ఆశ్రయిస్తే అతను చిదాకాశ కోశంలోని భర్త, ఆత్మ ఉన్నది. ఈ భర్త యొక్క జీవాత్మ చిదాకాశ కోశంలో ఉంది, జోన్ ఆఫ్ నోయింగ్ లో ఉన్నది. నీవు చిదాకాశ కోశ భావనను, ఈ భౌతిక భావనను చెల్లించి నేను శరీరమును, నేను మనస్సును, నేను ఆలోచనను అన్నది కూడా దాటిపోయి చిదాకాశ కోశ భావనను ఆశ్రయిస్తే ఆ చిత్స్వరూపమే కదా, అన్నిటిని తెలుసుకుంటున్న తత్వమే నేను కదా అనే ధ్యానానికి ఉపక్రమిస్తే అప్పుడు ఆ చిదాకాశ కోశంలో నీ భర్త ఎక్కడ ఉన్నది, ఆయన ఏది అనుభూతి పొందుతున్నాడు, అది అవిద్యే అయినప్పటికీ అది నువ్వు గమనించగలుగుతావమ్మా. లేదా దేవిని చిదాకాశ కోశ ధ్యానమా, చిదాకాశ ధ్యానం. అది ఎట్లా అమ్మా? సూక్ష్మాతి సూక్ష్మ ధ్యానం అంటే ఏమిటమ్మా? అసలు చిదాకాశం ఎక్కడుంది? ఓహో, చిదాకాశం ఎక్కడున్నది అని అడుగుతున్నావా? చిత్తము అంటే ఏంటం? శ్రద్ధగా విను చెప్తాను. సరస్వతీదేవి కొనసాగుతుంది, అమ్మవారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జగద్గురు అయి మనందరికీ, ఆ లీలాదేవికే కాదు మనందరికీ కూడా శ్రద్ధగా మనం వినాలండి. చిత్తము అంటే ఏంటి? భూతాకాశం అంటే తెలుసు ఏంటి, మనకు కనపడుతున్నటువంటి శరీరాలు, వస్తువులు, వాటి యొక్క ఆకారాలు, వాటి యొక్క గుణాలు, ఈ పంచభూతాలు, వాటి మహాపంచభూతాలు, మల్టీ కాంబినేషన్స్, ఇవన్నీ కూడా తద్వారా వాటికి వస్తు పరస్పర వస్తు పరస్పర సంబంధాలు, ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. ఇది భూతాకాశం. అయితే చిత్తాకాశంలో ఏముంటుంది? ద జోన్ ఆఫ్ థాట్, దట్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్ థింకింగ్. ఆలోచన శరీరం అనమాట, భావన శరీరం, దట్ చిత్తాకాశం. ఆర్ ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ అని కూడా అంటారు. చిత్తము అంటారు, తమ చిత్తం అంటారు. తమ చిత్తం అంటే మీరు ఏ విధంగా కోరుకుంటే అభిరుచిగా అయితే అట్లే చేస్తామండి అని చెప్పడం తమ చిత్తం అంటాం. యాజ్ యూ ప్లీజ్, దట్ ప్లీజ్ జోన్ ఈజ్ చిత్తాకాశం. ఈ చిత్తాకాశం దేనితో తయారైంది? థాట్స్, ఆలోచనలతో తయారైంది. ఆలోచన అంటే ఏంటి? ఒక విషయంతో సంబంధమే ఆలోచన. ఈ భూతాకాశంలో ఏ విషయాలు ఉన్నాయో వాటికి వస్తు పరస్పర సంబంధం సంబంధించిన ఆలోచనని దృశ్య సంబంధమైన ఆలోచన. ఈ ఆలోచనలో బండిలే చిత్తం, బండిల్ ఆఫ్ థాట్స్, బండిల్ ఆఫ్ ఫీలింగ్స్ చిత్తం. ఇప్పుడు ఆలోచన ఏం చేస్తోంది? ప్రతి జీవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. దేని గురించి? విషయాల గురించి. ఎదురుకుండా ఉండే వస్తువులు కావచ్చు, సందర్భాల గురించి కావచ్చు, అనుబంధాల గురించి కావచ్చు, బాంధవ్యాల గురించి కావచ్చు, ఏదో భవిష్యత్తులో రావాలి అనుకుంటున్న వాటి గురించి కావచ్చు, లేదా ఉన్నదేదో తొలగాలి అనుకుంటున్న వాటి గురించి కావచ్చు. అవన్నీ భయం కావ భయం, ఇష్టము అయిష్టము, ఇలా ఇలా అనేక రూపాలుగా భావన చేస్తున్నాడు. ఒక భావన తరువాత మరుక్షణం వితౌట్ సఫిషియంట్ గ్యాప్ వెంటనే మరొక ఆలోచనలోకి వెళ్తున్నాడు. ఆలోచన టు ఆలోచన. ఇప్పుడు మనం ఈ విషయం ఆలోచిస్తున్నాం. ఈలోగా నా ఆఫీసుకు సంబంధించిన ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వచ్చినప్పుడు నన్ను అడుగుతారు, ఇలా అడ్వాన్స్ ఏమైందండి, హౌ వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ రికవర్డ్, వాట్ ఈస్ ప్రోగ్రెస్, వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఆఫీస్ అడుగుతుంది. వెంటనే నా ఆలోచన ఆ అడ్వాన్స్ కు సంబంధించిన సమాచారంలోకి వెళ్తుంది. ఒక ఆధ్యాత్మిక విషయం నుంచి వృత్తిరీత్యా ఏర్పడుతున్నటువంటి ఒక పాఠ్యతకు సంబంధించినటువంటి ఆలోచన వెళ్తుంది. ఇక్కడ ఆలోచనే, అక్కడ ఆలోచనే. ఒక ఆలోచనలోంచి ఇంకో ఆలోచన వస్తుంది. ఈలోగా ఎవరో స్నేహితుడు ఏదో అతనికి సంబంధించిన సమాచారం గురించి సంప్రదిస్తూ ఉంటే మనం ఆ విషయంలో వెళ్తుంది. ఈలోగా ఇంట్లో ఏదో పంచదార అయిపోయింది, ఏం చేస్తున్నారంటే బుద్ధి లేదా అంటూ ఉంటే ఓ పంచదార ఎక్కడ కావాలి, ఏ షాపులో దొరుకుతుంది, ఇంకో ఆలోచన. ఈ విధంగా ఆలోచన నుంచి ఆలోచన, ఆలోచన నుంచి మరొక ఆలోచన. ఈ క్రమంగా ఈ ఆలోచన పరంపర కొనసాగుతూ ఉంది అమ్మా ప్రతి జీవుడికి. ఇదంతా చిత్తాకాశము అని పేరు పెట్టాం మనం. ఇప్పుడు ఈ చిత్తాకాశంలో ఆలోచన నుంచి ఆలోచనకి వెళ్ళటానికి మధ్యలో ఒక స్లైటెస్ట్ స్మాలెస్ట్ స్పేస్ ఉంది. ఒక ఆలోచన ఒక చోట నుంచి ఒక విషయం నుంచి ఇంకో విషయానికి వెళ్ళటానికి మధ్యలో ఆలోచన రహితమైన విషయరహితమైనటువంటి ఒకనొక స్థానం ఉన్నది, ఒకనొక స్పేస్ ఉన్నది. ఆ విషయరహిత స్థానమే చిదాకాశము అని ఆధ్యాత్మ శాస్త్రం చెప్తుందమ్మా. కాబట్టి నీ ఆలోచన, ఆలోచన మధ్యలో ఏ నీ స్వరూపం ఉన్నదో దానినే చిదాకాశం అన్నావు. ఇప్పుడు నేను చిదాకాశ ధ్యానం చేయమన్నాను అంటే దేని చేయమన్నాను? ఆలోచన ఆలోచన ఈ బోత్ వదిలిపెట్టి ఒక ఆలోచన నుంచి ఒక ఆలోచన చెప్తున్నావు కదా. ఈ ఆలోచన నుంచి యు ఆర్ ట్వీటింగ్, యూఆర్ టేకింగ్ అప్ ఎనదర్ ఆలోచన. ఈ మధ్యలో ఆలోచన రహిత స్థానం ఏదైతే ఉందో అదే నీ స్వస్వరూపం. దానిని స్వస్వరూపం అనొచ్చు ఆధ్యాత్మ. ఎందుకని? స్వరూపం విషయాన్ని ఆలోచించకుండా ఉన్నప్పుడు అప్పుడు శేషించేది ఏంటి? స్వస్వరూపం. ఆదిశేషుడు అంటారు చూడండి, స్వస్వరూపం. వెంకటేశ్వర స్వామికి ఆదిశేషుడు అంటారు. అందులో వెంకటేశ్వర స్వామి ఏ రూపంగా ఉన్నారు? ఆలోచనకి ఆలోచనకి మధ్యలో ఉన్నటువంటి చిరాకాశ స్వరూపుడే వేయించేసి ఉన్నారు ప్రతి జీవునిలో. ఆ ఆలోచనకి ఆలోచనకి విషయానికి విషయానికి మధ్య ఉన్నటువంటి ఆలోచనారహితమైనటువంటి స్థానమే బ్రహ్మము. అదే సంవిత్ అంటే కేవలం. సత్ అంటే ఏంటి? ఉనికి. విత్ అంటే ఎరుక. కేవల సత్, కేవల విత్ స్థానం అన్నాడు. కాబట్టి దాని సంవిత్ స్థానం అన్నారు. దానినే బ్రహ్మము అన్నారు. దాన్ని కేవలీ జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే ఏంటంటే ఒక విషయాన్ని తెలుసుకుంటాం, ఈ నో సంథింగ్, ఇది జ్ఞానం అంటాం. అయితే ఆ విషయం కన్నా ముందు ఏమున్నది? జ్ఞానానికి సంబంధించిన ప్రాపర్టీ ఉన్నది. జీవుడు తెలుసుకోగలడు, ఆ తెలివి ఉన్నది. కాబట్టి దాన్ని కేవలీ జ్ఞానం అంటారు. జ్ఞానం ఉంది బట్ ఏ విషయం తెలుసుకోవట్లా. దెర్ ఈజ్ ఇంటలెక్చువల్ బట్ నాట్ అప్లైడ్ టు ఎనీథింగ్. ఆ స్థానాన్ని బ్రహ్మము, సంవిత్తు, కేవలి జ్ఞానం, చిరాకాశం అంటారమ్మా. అంతేకాదు చిరాకాశం అంటే వెరీ కాంప్లెక్స్ ఏం లేదు, సింపుల్. థాట్ టు థాట్ ట్రావెలింగ్ కాసేపు ఆపి ఇన్ బిట్వీన్ థాట్ ఏ స్వస్వరూపం ఉన్నదో దానిని బ్రహ్మము అన్నారు, దాన్ని సంవిత్తు అన్నారు, దాన్ని కేవలి జ్ఞానం అన్నారు, దాన్ని చిరాకాశం అన్నారు, విషయరహిత చిరాకాశం.
విషయరహిత స్వస్వరూపం అన్నారు. అటువంటి నేను చెప్పినటువంటి చిదాకాశం నన్ను ఆశ్రయించి ఉపాసిస్తే అప్పుడు నీ భర్త ఎక్కడ ఉన్నాడు సుస్పష్టమవుతుంది. ఎందుకనంటే బ్రహ్మమే ఆ చిదాకాశమే విషయమును లేక దృశ్యమును ప్రకాశింపజేస్తుంది. నీ భర్త, నీవు, మరొకరు అనుభవిస్తున్నదంతా మీ పరబ్రహ్మ స్వరూపము దృశ్యమును ప్రకాశింపజేయటం వంటిది. ఇప్పుడు నువ్వు ఎవరిని పట్టుకున్నావు? పరబ్రహ్మ స్వరూపాన్ని పట్టుకున్నావు. చిరా ఈ మామూలుగా ఈ భౌతిక శాఖలో చిత్తాకాశ స్థానం స్థితిలో ఉంటాడు జీవుడు. విషయ ఆలోచనే చిత్తాకాశం. దానిలోకి ఏమవుతుంది? చిరాకాశాన్ని ఉపాసించబోతున్నావు. ఆ చిరాకాశమే ఇటు చిత్తాకాశాన్ని అటు మహాకాశాన్ని. చిత్తాకాశం అంటే ఏంటి? థర్డ్ జోన్. మహాకాశం అంటే ఏంటి? మా అంటే ఐ అన్నట్టు. జోన్ ఆఫ్ ఐ మా అహం. మహాకాశం అన్నారు ఈ శాస్త్రంలో. మహాకాశం అన్నారు అమ్మవారు చెప్పిన ఈ గ్రంథంలో ఉపయోగించిన వర్డ్ మహాకాశం. దాన్నే మహాకాశం. మా అంటే అబ్సల్యూట్ ఐ. సో విషయములను ఆలోచించడం మానేసి అప్పుడు శేషించేది ఏంటి? విషయములను ఆలోచించే నేను మిగులుతా. ఆ నేను ఇటు నేను ఆ నేను ఆలోచించే విషయాలని తెలుసుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది చూశారు, అది చిరాకాశం. ఎందుకంటే చిరాకాశం ఇటువైపు చిత్ర చిత్తాన్ని తెలుసుకుంటుంది, అటువైపు తనను తానే తెలుసుకుంటుంది. ఈ రెండు ఆస్వాదిస్తూ ఉంటాయి. ఒక దృశ్యాన్ని ఆస్వాదించేది, తిరస్థను ఆస్వాదించేది, ఈ రెండింటిని ఆస్వాదించే నాలెడ్జ్ ఉంది చూశారు, అది చిరాకాశం. ఆ చిరాకాశమే ఈ ప్రపంచాన్నంతా ప్రకాశింపజేస్తోంది, దృశ్యాన్ని ప్రకాశింపజేస్తోంది. ఆ చిరాకాశము విషయరహితం. అటువంటి చిరాకాశాన్ని ఇప్పుడు నువ్వు ధ్యానం చేస్తే అప్పుడు నీకంతా సుస్పష్టం అవుతుంది. నీ భర్త ఎక్కడున్నాడు అనేది నువ్వు దర్శించగలవు. నీ భర్తతో నువ్వు ఇంటరాక్ట్ కాగలవు. అయితే అటువంటి చిరాకాశం ఎలా అనుభవం అవుతుంది, ఎలా ఉపాసించాలి అన్నదానికి ఇంకొక విశేషం కూడా నీకు చెప్తాను. లీలాదేవి ప్రియ భక్తురాలా విను. తస్మిన్ నిరసనిశేష నిశేష సంకల్ప తస్మిన్ నిరస్త నిశేష సంకల్ప స్థితి నేషికేత్. ఒక్కసారి నీ చిత్తం ఏం చేస్తుంది? వృత్తులను ఆశ్రయిస్తుంది. వృత్తి అంటే అవొకేషన్, అవొకేషన్స్ ని ఆశ్రయిస్తుంది. ఆ యావకేషన్స్ ఎలా ఉన్నాయి? ఒక విషయం నుంచి ఇంకో విషయానికి, ఒక విషయాన్ని ఆ యావకేషన్ ఆశ్రయించి దృశ్య సంబంధమైన ఒక విషయాన్ని మరుక్షణం మరొక విషయాన్ని ఆశ్రయిస్తోంది. ఈ దీన్నే వృత్తి అన్నారండి. ఈ యావకేషన్ టు యావకేషన్ మధ్యలో ఒకనొక యావకేషన్ లెస్ స్టేట్ ఉంది, సాన్స్ యావకేషన్ స్టేట్ ఉంది, చిత్త వృత్తి రహిత స్థానం ఉంది. దానిని మనం టెక్నికల్ గా ఏమంటున్నాం? చిదాకాశము అన్నారు. అటువంటి చిదాకాశమును నువ్వు స్థిరం పొందగలిగితే నీకు ఒక స్థానం వస్తుంది, ఒక పొజిషన్ వస్తుంది. ఏమిటా పొజిషన్? సర్వాత్మకమైనటువంటి బ్రహ్మ పదమును పొందుతావు. సర్వాత్మకం పదం తత్వం తత్వం తత్ సర్వాత్మక పదం త్వం. సర్వలకు ఆత్మ అయినటువంటి వస్తువు నీ ప్లేస్మెంట్ అవుతుంది అప్పుడు. త్వం తదాప్నోష్య సంశయ. ఈ విధంగా యావకేషన్ మధ్యలో ఏ స్వస్వరూపం ఉన్నదో, ఏ ఆత్మ ఉన్నదో, నిర్విషయ తత్వం ఉన్నదో దానిని ఉపాసిస్తూ ఉంటే సర్వాత్మకమైనటువంటి బ్రహ్మ పదమును పొందుతావమ్మా. అప్పుడేమవుతుంది? ఈ దృశ్య జగత్తు భావనలో ఉంటూనే అభావ రూపంగా నీకు తెలియ వస్తుంది. తస్మిన్ నిరస్త నిశేష సంకల్పాస్థితమేషి చే సర్వాత్మక పదం తత్వం త్వం. నీవు తత్ సర్వాత్మక పదం, సర్వాత్మకమైనటువంటి పదానికి అవుతావు. యూ విల్ బికమ్ దట్. తదాప్నోసి అసంశయ. ఇందులో డౌటే లేదు. ఎప్పుడు? యావకేషన్ మధ్యలో ఉన్నటువంటి చిదాకాశ స్థానాన్ని చక్కగా ఉపాసించడం తెలిస్తే సర్వాత్మకమైనటువంటి బ్రహ్మ పద్మును పొందుతావు. అప్పుడు నువ్వేమవుతావు, ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ ఏదైతే ఉన్నదో అదే నా స్వరూపం, ఐ ఆమ్ దట్ హూ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి యాజ్ ఆత్మ అన్నటువంటి స్థానాన్ని పొందుతావు. అప్పుడు ఈ దృశ్యం అత్యంత అభావంగా నీకు బోధపడుతుంది, అంటే వాస్తవానికి లేదు, ఇట్ ఈస్ నాట్ రియలీ దేర్ బట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్. సినిమాలో ఏ విధంగా ఆయా పాత్రల అంతర్గత సంబంధాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయా లేవు ఎలా తెలుసు నీకు? అది ఒక ఆయన సినిమా తీశాడు, ముందు ఒక ఆయన కథలు రాశాడు, తర్వాత ఒక సినిమా తీశాడు, ఆ సినిమాలో పాత్రలు నటిస్తుంది, అంతేగాని అవి వాస్తవానికి లేవు. సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం ఉంది, అందుకని ఇదంతా నిజమే. ఈ హీరో అనేవాడు ఒక ఆయన ఉన్నాడు, హీరోయిన్ అనేవాడు వాడు ఇంకోటి ఉన్నది, వీళ్ళిద్దరి మధ్యలో ఒక ప్రేమ లేకపోతే ఒక కోపం లేకపోతే ఒక ఆవేశం జరుగుతుందనే. వాస్తవానికి సినిమా చూసే తీసిన వాడు పక్కనే ఇదంతా నిజమే ఇదంతా నిజమే అంటాడా? చూసేవాడు నిజంగా చూస్తారా? అది నిజం కాదని చూసేవాడికి తెలుసు, అది ఆ సినిమా తీసిన వాడికి తెలుసు, ఆ డైరెక్టర్ గారికి తెలుసు, కథ రాసిన వాడికి తెలుసు, కథే కదండి. అలాగే ఎప్పుడైతే నువ్వు వృత్తికి వృత్తికి యావకేషన్కి అవకేషన్కి మధ్య ఉన్నటువంటి స్వస్వరూపాన్ని ఉపాసిస్తావో, చిరాకాశ ధ్యానం చేస్తావో, అదే చిరాకాశ ధ్యానం, అప్పుడు సర్వాత్మకమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో అది నువ్వవుతావు. బ్రహ్మవేత్ బ్రహ్మ ఇవ భవతి, అప్పుడు అందరిలోని సెల్ఫ్ నువ్వవుతావు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇది దృశ్య జగత్తంతా ఇది అభావభావేనా, అభావభావంగా అభావంలో భావనగా ఉన్నది, భావనారహితమైనటువంటి స్థానంలో భావ రూపంగా ఉన్నది అని గమనిస్తావు. అటువంటి నాణ్యధామధ్వరేణాసు త్వం తు ప్రాప్యసి సుందరి, నా భర్త ఎక్కడ ఉన్నాడు అంటున్నావు కదా, అటువంటి తత్వజ్ఞానాన్ని నువ్వు సంపాదించుకో అమ్మా. అటువంటి తత్వజ్ఞానం కొంచెం కష్టమే, బట్ యు ప్లీజ్ ట్రై అండ్ గెట్ దట్. నేను దేహాన్ని అని ప్రతివాడు అనుకుంటాడండి, నేను ఆలోచిస్తున్నాను, స్వభావం కలవాడిని, ఇటువంటి మనిషిని నేను, ఐ ఆమ్ ఎ పర్సన్ దీస్ క్వాలిటీస్ అని ప్రతివాడికి అర్థమవుతుంది. అసలు ఈ క్వాలిటీస్ కి ఆవల ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్నటువంటి ఆలోచన రహితమైనటువంటి చిదాకాశమే నా స్వరూపము, అదియే అందరి జీవుల్లో వెంచేసి ఉంది కాబట్టి మమాత్మ సర్వభూతాత్మ అన్నటువంటి స్థానం ఉంది చూసారు, అది కొంచెం కష్టమే కదా. అటువంటి కష్టమే అయినప్పటికీ వన్ షుడ్ ట్రై ఫర్ దట్. ఊరికే దుఃఖాలు ఈ దృశ్యంలో తన్మయమై అనేక దుఃఖాలు అనుభవించే బదులు ఆలోచనకి ఆలోచనలో కదండి దుఃఖాలు ఉన్నది, జగత్తున్నది, జన్మ మృత్యువులు ఉన్నది, దీనికి ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్నటువంటి ఆలోచన రహితమైనటువంటి చిదాకాశ స్థానమే నేను అనేటువంటి భావనచే నువ్వు సర్వమునకు అతీతమవుతావు. ఇందులో ఉండేటువంటి అభావం అంటే వాస్తవానికి లేదు, ఉన్నట్టే కనిపిస్తోంది అన్నటువంటిది నీకు అర్థమవుతుంది. అప్పుడు నా భర్త ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇటువంటి దుఃఖాలన్నీ తొలుగుతాయమ్మా. అందుకు ట్రై చేయి తల్లి, ఇట్లా ఉపదేశించింది అమ్మవారు. అమ్మవారు ఇలా ఉపదేశిస్తే ఏంటి, అమ్మవారు చెప్పింది క్లియర్ గానే ఉంది. యావకేషన్ కి మధ్యలో, ఆలోచనకి మధ్యలో ఆలోచన రహితమైనటువంటి మా స్వరూపం ఉంది కదా, ఆలోచన అనేది నేను ఆలోచించు వాడిని, ఈ మధ్యలో నేను ఏ రకంగా ఉన్నాను, ఆలోచన ఎవరిలోంచి బయలుదేరుతుందో అది నేనై ఉన్నాను. Between thought and thought, thinker exists. Thought is the basis of thinker. Next thought is the thinker. So thinker is common while thought is taking place, while thought dissolves. Uvaya sandarbhalo, no? Thinker samanyangada. Atvanti thinker ni upasinchatame, dakhasha upasana. Ana amagar chiptunar gada. చాలా బాగుంది కదా అని ఆలోచిస్తూ అంత గొప్ప సత్యం చెప్పింది అనుకుంటూ ఆశ్చర్యంగా ఉండి ఉండగానే అమ్మవారు సరస్వతి దేవి తన భక్తురాలు తన వైపు చూడటం లేదు, ఏదో ఆలోచించుకుంటుంది అని అనిపించగానే అమ్మవారు అంతర్ధానం అయిపోయింది. అప్పుడండి లీలాదేవి ఏం చేసిందండి, అమ్మవారు చెప్పింది కదా కళ్ళు తీసింది, అమ్మవారు కనపడలా కళ్ళు తెచ్చేసింది. ఓ జగద్గురు అయినటువంటి అమ్మవారు ఈ రోజు ఒక గొప్ప పాఠ్యాంశాన్ని నాకు నేర్పింది. ఏంటి? చిరాకాశోపాసన. చిరాకాశోపాసన అంటే ఆలోచనకి ఒక ఆలోచనకి మరొక ఆలోచన. ఆలోచన అంటే విషయం లేదా ఎవడు ఆలోచించలేడండి. ఆలోచించబడునది, ఆలోచించువారు, ఆలోచన, ఈ రెండు ఉంటాయి. ఆలోచించిన ఆలోచన, ఆలోచన మధ్యలో ఆలోచించబడినది ఉండదు, ఆలోచన ఉండదు. మరి ఇంకేం మిగులుతుంది? ఆలోచించు వాడు ఉంటాడు. ఆ ఆలోచించు వాడే బిట్వీన్ థాట్ అండ్ థాట్ ఇట్ ఈస్ థింకర్ సాన్ థాట్. ఆయన్ని చిరాకాశం అంటారు. సో నేను ఆ చిరాకాశ స్వరూపాన్ని ఆయన ధ్యానం చేయమంటుంది, ఎంత గొప్ప సత్యం చెప్పింది అనుకుంటూ అనుకుంటూ కళ్ళు తెరవగానే అక్కడ సరస్వతి దేవికి కనిపిస్తున్నా. సరే పర్వాలేదు, అమ్మవారు బహుశా అంతర్ధానం అయ్యారు. ఇప్పుడు నేను అమ్మవారు చెప్పినటువంటి అభ్యాసాన్ని ఆశ్రయించను గాక అనుకుంది. ఒకసారి పాస్పోర్ట్ చేసి కూర్చుంది. ఈ అంతఃకరణం అనేటువంటి ఒక లోహ పంజరంలో ఈ భావన చిక్కుకుంది కదండి. నేను ఈ దేహానికి సంబంధించిన వాడిని, ఈ పరిస్థితులకు సంబంధించిన వాడిని, ఈ సందర్భాలకు సంబంధించిన వాడిని, ఈ నేను కట్టుకోయకి ఒక ఖేద కట్టుబడినట్టు నేను ఈ సందర్భాలకి, సంఘటనలకి, వ్యవహారాలకి, సంబంధాలకి బద్ధుండి ఉన్నా కదా. ఇవి నాకు సంబంధించినవి కదా, నేను వీటికి సంబంధించిన వాడిని కదా. ఇవి నేను వదలలేను, నేను ఇవి నన్ను వదలలేవు. ఏ పల్లెటూరులో చిన్న సంఘటన ఉంటుందండి, ఈ సందర్భంలో చెప్తాను. కట్టుపోయేకి ఆవును కట్టేస్తారండి. ఆ ఆవు ఏం చేస్తుందంటే అండి, సంభవం ఈ కట్టుకొయ్యని బుద్ధించుకుని కట్టుకొయ్య వెంట రావచ్చు, లేకపోతే తాడే ఊడిపోవచ్చు, ఎత్తగొట్టే స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ అయ్యి అతి కష్టం మీద ఆ ఆవు ఏం చేస్తుందంటే అండి, ఆ కట్టుకొయ్య నుంచి తప్పించుకుంటుంది. తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. పల్లెటూరులో ఈ సంఘటన చాలా మంది చూస్తూ ఉంటుంది, నా బాల్యంలో చాలా సంఘటన చూశాను. ఇప్పుడు ఆ ఆవు ఏం చేస్తుంది, ఊరబడి వెళ్తూ ఉంటుంది. అది తిరుగుతుంది, ఇది తిరుగుతుంది. ఆ ఆవు ఓనర్ గారు ఆ ఆవు ఏమైంది ఏమైందని చూస్తుంటారు. రెండు రోజులు మూడు రోజులు జరుగుతుంది. అది ఆ తిరిగి తిరిగి అక్కడ కట్టి తిరిగి ఇక్కడికి వెళ్ళింది, తిరిగండి ఆ కట్టుకొని దగ్గరికి వస్తుంది. యజమాని గారు అక్కడ తిరిగి ఇక్కడ ఇంటికి వచ్చేసరికి ఆవు అసెంబ్లీ ఉంటుంది. ఎందుకంటే అది అడి తిరిగి తిరిగి చివరికి మళ్ళా నా కట్టుకొయ్యి ఎక్కడ అని తెలియదు. వచ్చి దానికి పరిస్థితులు ఉంటుంది. నా చిన్నప్పుడు ఒక హరిదాస్ గారు ఈ సంఘటన చెప్తూ, ఈ జీవుడు కూడా కాసేపు పరమాత్మ పరమ భగవాన్ అంటూ వెళ్ళి వెళ్ళి మళ్ళా తిరిగి విషయానికి బదులవుతున్నాడమ్మా ఆవులాగానే అని చెప్తుండేవారు. అలాగే ఈ మనసు ఏం చేస్తుందంటే, కాసేపు విషయాలు వదిలిపెట్టినా మళ్ళా వెంటనే విషయాలను పట్టుకుని మళ్ళీ బ్యాక్ టు వస్తున్నాం. ఆవు కట్టుకొని తర్వాత తానే వచ్చి మళ్ళా బంధాన్ని స్వీకరించినట్టుగా. ఇప్పుడు మనం లీలాదేవి సరస్వతీదేవి చెప్పినటువంటి బోధించినటువంటి మార్గంలో చిరాకాశ ధ్యానం ప్రారంభించాలి అని అనుకున్నది కదండి. ఒక చోట పద్మాసనం వేసుకుని కూర్చుంది. కూర్చుంది ఈ మనస్సు విషయంలో చిక్కుకుంది కదండి, లోహ పంజరంలో శవం చిక్కుకున్నట్టుగా ఈ జీవాత్మ ఈ మనస్సు అనే పంజరంలో ఆ జగత్ విషయాలు అనే పంజరంలో ఇరుక్కుపోయింది కదండి. ఇప్పుడు ఈ లీల ఏం చేసిందంటే, ఈ దృశ్య వ్యవహార అభిమానాన్ని ఒక అభిమానం ఒక అటాచ్మెంట్ కాసేపు ఐ ఆమ్ నాట్ రిలేటెడ్ ఐ ఆమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ ఎవర్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వాట్ ఐ ఆమ్ సేయింగ్ ఈ ప్రపంచంలో కన్నా నాకు కనబడుతున్నది ఏ విషయం పట్ల నేను ఇప్పుడు ఆ యొక్క అభిమానాన్ని ఆ యొక్క ఇంట్రెస్ట్ ని చెల్లిస్తున్నాను అని కాసేపు ఇంట్రెస్ట్ చేసి దీన్ని తనకి ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ చేతనే కదండి విషయాలు డామినేట్ చేస్తున్నాయి జీవుని. లేకపోతే కూర్చున్న వాళ్ళు కూర్చుంటే ఉండడు, ఎంతో రెస్ట్లెస్ వార్ధక్యంలో అండి. అక్కడ నుంచి రిటైర్ ఫ్రమ్ ది జాబ్, నేను కూడా రిటైర్ అవ్వబోతున్నాను ఒక సంవత్సరంలో. రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటండి, చాలా అవకాశన్స్ కదా ప్రొఫెషనల్లీ, ఐ హావ్ గాట్ ఎ నంబర్ ఆఫ్ అవకాశన్స్. అయ్యో ఈ అవకాశన్స్ పోతే బాగుండు, ఎన్నాళ్ళరా బాబు ఎప్పుడు రిటైర్ అవుతావు అని రోజు లెక్క పెడుతూ ఉంటాం. సరే రిటైర్ అవుతాం, రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విషయాలు ఈ జాబ్ సంబంధించిన పర్సనలైజింగ్ ఇన్సిడెంట్స్ అవకాశన్స్ ఉండవు కదండి, ఇప్పుడు హాయిగా ఉండాలి కదా. లేదు, అప్పుడు ఏం చేస్తుంటానంటే, అయ్యో నా గతి ఇలా పట్టింది, నా పాస్ట్ ఎలా ఉంది, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఆ విషయం ఎలా ఉంటుందో, పిల్లలు ఎలా ఉన్నారు, ఇల్లు ఎలా ఉందో, వాటర్ ఎలా ఉందో, ఇది మనం ఇన్వైట్ చేసి ఈ అవకాశన్స్ సఫలంగా కలిగి ఉంటామండి. ఇంకెప్పుడు రెస్ట్ క్రమక్రమంగా వార్ధక్యంలో చేసేది రియాక్ట్ చేసే శారీరకమైన శక్తి ఉండదు, ఈ అవకాశం మాత్రం సుష్టుగా రిచ్ గా ఉంటాయి. ఆ రెండు మధ్య సంఘర్షణే ఇన్యాక్టివ్నెస్ ఎవోకేషన్స్, ఈ రెండు సంఘర్షణే వార్ధక్యం యొక్క స్థితి అని రామచంద్రమూర్తి చెప్పుకున్నారు కదా వైరాగ్య ప్రకరణంలో. ఈ విధంగా ఒకవేళ ఆలోచించవలసిన అవసరం లేకపోయినా లేనిపోయేవన్నీ తెచ్చుకోవడం ఈ మనస్సు యొక్క స్వభావం అలా ఏదో ఒకటి తెచ్చుకుని ఏడుస్తూ కూర్చుంది. దానికి వ్యవహారాలు లేవే, ఆలోచించడానికి విషయాలు లేవే అనే విషయాన్ని మననం చేస్తూ దుఃఖిస్తూ ఉంటుంది. దీని స్వభావం అటువంటిది. అయితే మన నీలాదేవి మాత్రం ఏం చేసింది, ప్రయత్న పూర్వకంగా తాను ఇక పూర్వం భర్తతో కూర్చుని చేసినటువంటి యోగాభ్యాస వశం చేత ఈ స్థూలంగా కనపడే సర్వ వస్తువుల పట్ల ఇంట్రెస్ట్ అండ్ యావకేషన్ ని ఇంట్లో చేసిందండి. క్రమంగా ఏం చేసిందంటే స్థూల దేహాభిమానం వదిలేసి మనోదేహాభిమానం కూడా వదిలేసింది, అంటే ఆమె థింకర్ అనే అవకాశం కూడా వదిలేసింది, చిరాకాశంలో ప్రవేశించింది. అంటే మహాకాశంలో తన చిత్స్వరూపంతో ప్రవేశించింది, తన ఇంటలెక్చువల్ క్యారీ చేస్తూ చిరాకాశంలో ప్రవేశించింది, మహాకాశంలో ప్రవేశించింది, ఆ చిరాకాశంలో సంచరిస్తోంది. చిరాకాశము మహాకాశము ఒకటేనండి. మహాకాశం అంటే మా నేను, చిత్తాకాశం అంటే నాది, నే నాది నాకు సంబంధించింది యంత్రం నుంచి నేను అనేటువంటి ఆకాశంలో ప్రవేశించి ఇక్కడ సంచరించడం ప్రారంభించింది. వాట్ ఫర్ ఇన్ సెర్చ్ ఆఫ్ హర్ హస్బెండ్, అటువంటి చిత్తాకాశంలో వెతుకుతూ ఉంటే ఆవిడకి ఒక చోట పద్ముడు కనిపించాడు, తన భర్త కనిపించాడండి. ఎట్లా ఉన్నాడు చూసండి, అనేక మంది సామంత రాజుల మధ్యలో రాజాధిరాజ చక్రవర్తి ఒక సింహాసనాన్ని అధిష్ఠించి కనిపించాడు. వర్తమానంలో కూడా తన భర్త చక్రవర్తి, ఇప్పుడు తాను చిరాకాశంలో చూస్తున్నప్పుడు కూడా చక్రవర్తిగానే కనిపించాడు. అంతకుముందు చూసినట్టే ఇప్పుడు కూడా అనుభవం అయింది. ఎప్పుడు సభలో చక్రవర్తి తన భర్త రాజ్యపాలన చేస్తూ ఉండటం అది చూడటం ఈవిడికి అలవాటు కదండి. చిరాకాశంలో కూడా ఒకానొక స్థానంలో అతను మహారాజై కూర్చుని ఉన్నాడు, అతని చుట్టూ సామంత రాజులు ఉన్నారు. ఈ అమ్మగారు చిదాకాశ స్వరూపిణియే అయి వెళ్ళిందనమాట అక్కడికి. ఆకాశంలో ఎగిరే పక్షిలాగా మహాకాశంలో తన చిత్తత్వాన్ని తీసుకువెళ్ళిందనమాట, తన ఎరుకని తీసుకెళ్ళిందనమాట. మహాకాశమే చిదాకాశం అంటారు, రెండు ఒకేనండి. ఆ చిదాకాశంలో అందరిలోని నేను మహాకాశం అండి. ఒక జీవుడి యొక్క తెలుసుకునే విధానాన్ని చిరాకాశం అంటారు. ఈ ఉభయము ఒక వస్తువుని చూపిస్తుంది. అందుకని చిరాకాశం అనే వర్డు మహాకాశం అనే వర్డు ఒకే మీనింగ్ తో స్వీకరించుగాక. ఈ చిరాకాశంలో పద్ముడు కనిపించాడు, ఒక రాజగృహంలో కనిపించాడు, ఒక సభలో కనిపించాడు. ఆ సభలో ఎక్కడున్నాడు, సభలో చక్రవర్తి అయి వేంచేసి ఉన్నాడు, సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే అనేక రాజకార్యాలను చూస్తూ ఉన్నాడు. రాజుగారు ఏం చేస్తారు, సభలో సింహాసనం మీద కూర్చుని రాజధానికి సంబంధించిన అనేక మ్యాటర్స్ అన్ని సెటిల్ చేస్తూ ఉంటారు కదండి. ఆ సభలో ఒకవైపు అనేక మంది ఋషులు మునులు మహనీయులు నిపుణులు కనిపించారు. ఆయన వాళ్ళందరూ కూడా ఆ చక్రవర్తి వైపు చూస్తూ ఆశీర్వాదం వేద ఆశీర్వాదం గానం చేస్తూ ఒకవైపుగా ఉన్నారు. ఇంకో దక్షిణం వైపుగా అనేక మంది సామంత రాజులు వాళ్ళందరూ వారి వారి సీట్స్ లో వేంచేసి ఉన్నారు. ఉత్తరంగా అనేక రథములు ఏనుగులు గుర్రాలు ఉన్నాయి. పశ్చిమంగా ఎంతో మంది సేవకురాండ్రు ఆయా సేవలు సమర్పిస్తూ ఉన్నారు. ఇంతలో రాజుగారు ఆ సింహాసనం మీద కూర్చున్నాడండి, ఉన్నారు కదండి. దక్షిణం వైపు నుంచి ఒక భృత్యుడు వచ్చాడు. దక్షిణ ద్వారం నుంచి ఒక భక్షుడు, ఒక భృత్యుడు, ఒక సేవకుడు వచ్చాడు, ఒక సోల్జర్ వచ్చాడు. రాజుగారి దగ్గర నిలబడ్డాడు. యార్ మహారాజా, మీకు జయమవుగాక. వెంట వెంటనే ఆ మృత్యు ఏమిటయా ఏమిటి విశేషాలు అయితే ఏం చెప్పమంటారు? దక్షిణ సౌత్ వైపు యుద్ధ వార్తలు ఈ విధంగా ఉన్నాయి అని అక్కడ జరుగుతున్న ఒక యుద్ధం గురించి తమ రాజ్యానికి మరొక రాజ్యానికి జరుగుతున్నట్టు ఒక యుద్ధం గురించి చెప్పుకుంటూ పోతున్నాడు చెప్పాడు. ఇంతలో అలా చెప్తూ ఉండగా ఇంకొక మృత్యు ఇంకో వైపు నుంచి వచ్చాడు. వచ్చి స్వామి మహారాజా మీకు జయమగుగాక అని నిలబడ్డాడు. ఆ ఏమిటయ్యా నువ్వు చెప్పే విషయం ఏంటి? అయ్యా ఇంకో వైపు మా వైపు నుంచి కర్ణాటక అంటే ఈస్ట్ నుంచి కర్ణాటక అనే దేశ రాజుగారు మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి దండయాత్ర వచ్చారండి, అక్కడ యుద్ధ విశేషాలు ఇట్లా ఉన్నాయండి అని వాటి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకో మృత్యుడు వచ్చాడు. ఆ ఏమిటయ్యా నువ్వు చెప్పేదేంటి అంటే, అయ్యా మేము ఉత్తర దేశం వైపు మిలిచులు ఉన్నారండి, వారు మన రాజ్యాన్ని వశపరచుకోవడానికి వారు ఉత్తరం వైపు నుంచి వచ్చి యుద్ధానికి ఉపక్రమించారండి, యుద్ధ విశేషాలు ఏ విధంగా ఉన్నాయండి చెప్పడం ప్రారంభించారు. ఇంకొకడు ఇంకొక పశ్చిమ వైపు నుంచి వచ్చి పశ్చిమ విశేషాలు చెప్తూ, అయ్యా పశ్చిమ వైపు మరొక మహారాజు పక్క రాజు గారు మన దేశం మీద దండయాత్ర వచ్చారండి, అక్కడ యుద్ధం ఈ విధంగా జరుగుతుంది. ఇలా ఆయన పశ్చిమ వైపు జరుగుతుంది ఆక్రమించడానికి శత్రురాజు వచ్చినప్పుడు రావడం చేత ఏర్పడినటువంటి యుద్ధ విశేషాలని చెప్తూ వచ్చాడు. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ పక్క దేశం వారు ఏ విధంగా దండయాత్ర వీరి దేశం పోయి దండయాత్ర చేసి యుద్ధ విశేషాలు జరుగుతున్నాయో అవన్నీ రాజుగారికి నివేదించడం జరిగింది. ఈ విధంగా ఆయా రాజులందరూ ఆయా రాజు వార్తాహరులందరూ రాజుగారికి అక్కడక్కడ జరుగుతున్న యుద్ధ విశేషాలు చెప్తూ వచ్చారు. ఆయా భృత్యులందరూ సరిహద్దు రాజుల దండయాత్రకు సంబంధించిన యుద్ధ వార్తలంతా వినిపిస్తూ ఉంటే రాజుగారు గమనించారు, ఆహా మన శత్రురాజులు అన్ని వైపుల నుంచి మన రాజ్యాన్ని మన రాజ్యంపై దండయాత్ర ప్రకటించి చుట్టుముట్టారన్నమాట అని రాజుగారు తల పంపించారు. సభ అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సభ అనేక రణగణ ధ్వనులతో నిండిపోయింది. అక్కడ సభికులందరూ ఒకరిలో ఒకరు మాట్లాడుకోవటం సమాలోచనలు చేయటం ప్రారంభించారు. మంత్రులు సామంతరాజులు వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి వచ్చారు. యుద్ధ విషయాలు మంతనాలు ఏం చేయాలి ఇటువన్నీ పెద్ద చర్చలు డిస్కషన్స్ ఇవన్నీ ప్రారంభించాయి. ఇప్పుడు మన లీలాదేవి చిరాకాశ స్వరూపిణి ఆ సభలో ప్రవేశించింది. అంటే ఆవిడ భౌతిక దేహం కాదు కాబట్టి అక్కడ సభలో ఆమె చిరాకాశ స్వరూపంతో ఆ సభలో మన లీలావతి చిరాకాశ స్వరూపిణి అశరీర స్వరూపిణి అయి సంచరిస్తున్నప్పటికీ ఆ సభలోని వారు మాత్రం ఈవిని చూడలేకపోతే ఈ భౌతిక రూపం కాదు కాబట్టి జీవులందరూ కళ్ళతో భౌతిక రూపం మాత్రమే చూడగలరు కాని చిరాకాశ స్వరూపాన్ని చూడలేరు కదా. సో ఆ లీలావతి యొక్క చిరాకాశ స్వరూపాన్ని వాళ్ళెవరు కూడా ఆ సభలోని వారు చోట్ల వాళ్ళ గొడవలో వాళ్ళు ఉన్నారు. శత్రురాజులు దండయాత్రలు హౌ టు టాకిల్ వాట్ పొలిటికల్ స్ట్రాటజీస్ దే హౌ టు అడాప్ట్ ఈ గొడవలో ఉన్నారు. అంతేగాని నీల భౌతిక రూపం కాదు కాబట్టి చిరాకాశ రూపంతో ఆ సభలో సంచరిస్తోంది కాబట్టి అక్కడ వారు ఎవరు ఆమెను గమనించారు. సభలో ప్రవేశించింది అటువంటి సిచ్యువేషన్ లో మన లీలాదేవి ఒకడు తన సంకల్పంలో తన ఊహలో హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఆ పక్క వాడు ఆ బిల్డింగ్ యొక్క అనుభవం పొందుతాడు, ఆ పొందడు కదా. ఒక ఆయన కళలో ఒక ఎత్తైన కొండపై చిక్కుకున్నట్టుగా అనుభవం పొందుతున్నాడు, ఆ పక్కనే నిద్రించిన మరొకరికి ఆ అనుభవం ఉండదు కదా, మరొక స్నేహితుడికి లేక జాగృతిలో ఉన్నవాడికి ఆ స్వప్న ద్రష్ట యొక్క అనుభవం ఉండదు కదా. అలాగే ఆ లీలాదేవిని వారెవరు కూడా అక్కడ చూడలేకపోయారు, కానీ లీలాదేవి మాత్రం సభంతా చూసింది, చూస్తూ చూడగలిగింది, సభంతా కలిగే చూసింది. ఎంత ఆశ్చర్యం! ఆ సభ ఎలా ఉందంటే, ఇత పూర్వం మామూలుగా ఆమె రోజు సభకు వెళ్తూ ఉండేది, ఆ సభ వంటిదే అక్కడ సభ కూడా. ఇట్ ఇస్ నాట్ సంథింగ్ డిఫరెంట్. తాను చిదాకాశ స్వరూపిణి అయి తాను ప్రవేశించినటువంటి సభ ఎటువంటి సభ అంటే, అంతకు ముందు పద్ముడు మా ఇంద రొటీన్ ఏ సభ అయితే అరేంజ్ చేసేవారో అటువంటి సభ అక్కడ కూడా అక్కడ కనిపించింది. దీంట్లో బాబు మామూలుగా మనం భౌతికంగా మన రాజ్యంలో ఉన్నప్పుడు మా పద్ముని నా భర్త పద్ముడితో అనుభవించిన సభయే, చూస్తూ ఉన్న సభయే, ఇక్కడ ఈ నా భర్త పద్ముడు సింహాసనం మీద కూర్చుని ఉండటం, మిగతా భృత్యులు అదే సభ ఇక్కడికి వచ్చింది ఏంటి? అంతకుముందు భృత్యులే ఇక్కడ కనిపించారు, అంతకుముందు సామంతులు మంత్రులు కూడా వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళందరూ కనిపించారు. అంటే తన రొటీన్ లో సభలో ఎవరెవరు ఉండేవాళ్ళో ఆ పర్సన్స్ అందరూ ఇప్పుడు ఈ చిరాకాశంలో తాను చిరాకాశ స్వరూపిణి అయి చిరాకాశంలో వెతుకుతూ తాను ప్రవేశించినటువంటి ఆ సభలో కూడా కనిపించారు. అంటే వీళ్ళంతా కూడా ప్రతిదినం నాకు కనిపించే సభికులే కదా అని అనుకున్నది వీళ్ళది. ఏమిటి మా రాజ్యసభ ఎవరైనా షిఫ్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారా ఏంటి అని అని ఏంటి ఇలా జరుగుతోంది అని ఆశ్చర్యపడుతూ చూస్తూ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదివరకు తాను రొటీన్ గా సభ సమావేశమైనప్పుడు చూసిన వాళ్ళ తన చేత చూడబడిన వాళ్ళే. వాళ్ళ బిహేవియర్ కూడా ఇదివరకు ఇట్లాగానే ఉన్నది. ఆ పరిచారకులే, ఆ మంత్రులే, ఆ సేవకులే, ఆ సైనికులే అక్కడ కనిపించారు. తమ రాజ్యంలో ఏముండేది, పగలు రాత్రి దిక్కులు, సూర్యుడు చంద్రుడు ఆకాశం మేఘాలు వాయువు ఇవన్నీ ఉండేవి కదా. ఇప్పుడు చిరాకాశ స్వరూపిణి ఏ సభలో ప్రవేశించిందో అక్కడ కూడా ఒకసారి కలిగి చూస్తే ఆ లీలావతికి అక్కడ కూడా పగలు రాత్రి దిక్కులు సూర్యుడు చంద్రుడు ఆకాశం మేఘములు గోడలు వాయువు ఇవన్నీ కనిపిస్తాయి. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ దృశ్యమే అక్కడ కనిపించింది. కొంచెం అక్కడ ఉండేటువంటి కిటికీ విండోస్ ను చూసి బయటికి చూస్తుంది. అంతకుముందు సభలో బయట ఏ వృక్షాలు ఉండేవో, నదులు ఉండేవో, పర్వతాలు ఉండేవో, నగరాలు ఉండేవో, దూరంగా అడవులు గ్రామాలు ఉండేవో, అవన్నీ యాజ్ ఇట్ ఈస్ గా కనిపించాయి. ఇదేమిటయ్యా బాబు, మామూలుగా నేను ఏ సభని సభలో ప్రవేశిస్తూ ఉండేదానో అదే సభ ఇక్కడ 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 కనిపిస్తుంది ఏంటి? ఇక్కడ మహారాజు గారేమో ఆ సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నారు, ఇలా ఎందుకు జరుగుతోంది అని అనుకుంటూ మరల ఆ సభ అంతా అన్ని వైపులా సంచరించింది. అంతా ఇవరికిలాగానే ఉంది. ఒకే ఒక చిన్న మార్పు ఆవిడకి కనిపించింది. ఏంటంటే అంతకు ముందు తాను భర్తతో ఏ సభలో ప్రవేశించి ఆయా సభికుల యొక్క ప్రజలు ఋషులు మునులు సైనికులు ఆ సీన్ అంతా చూచిందో అదే మనుషులు అదే వ్యవహారాలు అదే గొడవలు అవే పరిస్థితులు అన్ని ఉన్నాయి. కానీ ఒకే ఒక చిన్న మార్పు ఏంటంటే సింహాసనం మీద ఆసీనుడైనటువంటి పద్ముడు మాత్రం ఇదివరకు చాలా ముదుసలుగా ఉండేవాడు, ఇప్పుడు కొంచెం మధ్య వయస్కుల్లాగా కనిపించాడు. అనుకుంది, ఏంటి నా భర్త మరణించాడు కదా, మరణించి కదా ఇక్కడికి వచ్చాడు. అంటే కొంపతీసి మా పట్టణంలో సభలో ఉండేవాళ్ళు కూడా మరణించారా, ఆ సభలోని సైనికులు తదితర జనులు అందరూ మరణించే వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారా ఏంటి? లేకపోతే నా భర్త వెంట వీళ్ళందరూ కనిపిస్తున్నారు ఏంటి? ఎంత దుఃఖకరమైన విషయం, నా భర్త ఒకడే మరణించారనుకున్నా, ఆయన ఒకడే కాదా, ఈ సైనికులు సభలోని వాళ్ళు ప్రజలు అందరూ మరణించారా, అసలు ఏమైంది, అసలు నా రాజ్యం ఏమైంది, పరిస్థితి ఏంటి అని చింతన కనుక భయంకరమైన దుఃఖము వేదన విషాదము అనుభవించడం ప్రారంభించింది. ఎవరు? ఆ లీలాదేవి. ఎప్పుడైతే మహాసభలోని వారే ఇక్కడ కనిపించారు, వారు మరణించారా, ఏమిటిది అనే దుఃఖం ఆక్రమించిందో మనస్సుకి, వెంటనే ఆ లీలాదేవి ఏ సమాధి అనుభవిస్తుందో సరస్వతి దేవత యొక్క అనుగ్రహం చేత అది కాస్త భగ్నమైంది. ఆ సమాధి స్థితి భగ్నమైంది. ఎప్పుడైతే భగ్నమైందో అప్పుడు లీలాదేవి తన అంతఃపురంలో తన రూమ్ లోనే నిద్రలేచినట్టయింది. లేచి కూర్చుంది. ఒకసారి లేచి తాను నిద్రలేచిన అంతఃపురంలో నిద్రలేచినటువంటి పరిసరాలు చూచింది. దేర్ ఆల్ యాజ్ ఇట్ ఈస్. గోడలు అన్ని అక్కడే ఉన్నాయి. ఆ గదిలో ఒక ప్రదేశంలో తన భర్త యొక్క శరీరం పూలతో కప్పబడి ఉన్నది. చుట్టూ పరిచారికలు ఉన్నారు, సెవెన్ మేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ అంతకు ముందు నిద్రకు ముందు తాను సమాధిలో ప్రవేశించక ముందు ఏ విధంగా నిద్రపోతూ ఉన్నారో, కునుకులు తీస్తూ ఉన్నారో, సేమ్ సీన్ ఈజ్ కంటిన్యూడ్. వెంటనే చాలా గాబరాగా లేచించింది లీలాదేవి. ఓ పరిచారికలారా, ఓ డియర్ మీట్ సెర్వెంట్స్, దయచేసి తొందర తొందరగా నిద్ర లేవండమ్మా మీరందరూ. ఒక్కసారి ఉలిక్కిపడి అక్కడ పరిచారికలు నిద్ర లేచారు. అమ్మా ఏమైంది, ఏం చెప్పమంటారు ఇప్పుడు నా మనసు అంతా? రాణిగారు కదా, రాణిగారు లేచి ఒకసారి వచ్చేసరికి అసలు లేడీ సెర్వెంట్స్ అందరూ లేచారు. అమ్మా ఏమైంది ఏమైంది అని ఏం చెప్పమంటారమ్మా, నా మనసు అంతా ఎంతో విషాదంగా ఉంది. మన సభలో మంత్రులు సామంత్రులు సభికులు అందరూ మరణించినట్టు నాకు తిరిగి వస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు సభను సమావేశపరచండి అని ఆర్డర్ ఇచ్చిందండి. అప్పుడు అర్ధరాత్రి సభను సమావేశపరచాలట. అర్జెంట్ గా మంత్రికి, ముఖ్యమంత్రికి మొదలైన వారికి వార్త పంపండి, ఇప్పటికిప్పుడు సభను సమావేశపరచండి, సభలో సింహాసనంపై నేను అధిరోహిస్తాను. రాజుగారు మరణించారు కదా, అందుకని నేను అధిరోహిస్తాను. సభ్యులందరూ అందరూ ఉన్నారా లేరా ఇది గమనిద్దాం. ఒకవేళ ఈ సభలో ఉన్న వాళ్ళందరూ మరణించారేమో అని నాకు అనుమానం. మరణిస్తే అప్పుడు ఏం చేయాలో చూద్దాం. ముందు పండి సభని ఇప్పటికిప్పుడు సమావేశం చెయ్యాలి అనేటువంటి నా ఆజ్ఞని దానికి సంబంధించినటువంటి మంత్రి గారికి తెలియజేయండి. అరగంటలో సభ సమావేశం కావాలి, సమాయత్తపరచాలి అని ఆజ్ఞ ఇచ్చింది. వెంటనే పరిచారకులు గౌరవ పరిధికెళ్లి ఆ సభని సమావేశం వచ్చేటువంటి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా అమ్మవారు రాణి గారు ఇప్పటికిప్పుడు సభని సమావేశపరచాలి. ఆ హోమ్ మినిస్టర్ గారు అనుకున్నారు, అర్ధరాత్రి ఇప్పుడు సభ సమావేశం ఏంటి? ఆవిడ మనసు, రాణిగారి మనసు భర్త మరణించడం చేత చెదిరిది కాబోలు, అందుకని అర్ధరాత్రి ఇప్పటికిప్పుడు నాకు ఆర్డర్స్ వేస్తుంది. సరే ఏం చేస్తాం, మహారాజ్ని గారు ఆజ్ఞ వేస్తే వీ హౌ టు ఇంప్లిమెంట్ కదా అని గబగబ ఆ హోమ్ మినిస్టర్ గారు లేచారు. ఎవరెవరికి ఏ ఆజ్ఞలు ఇవ్వాలో ఆ ఆజ్ఞలన్నీ ఇచ్చారు. ఎవరెవరికి ఏ వార్తలు పంపాలో సభ సమావేశం కొరకు వారందరికీ ఆయా ఆర్డర్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కమ్యూనికేట్ కాబడ్డాయి. అరగంటలో సభ సమావేశానికి అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. ఎందుకంటే లీలాదేవి ఒకవేళ ఆ భర్త వియోగం చేత ప్రాణాలు వదులుతుందేమో, ఆవిడ అలాయినా కాపాడుకోవాలి. లీలాదేవి ఆజ్ఞ కోరినట్టుగా సభ సమావేశం చేయదు, సభలో అందరం పాల్గొందాం అని ప్రజలందరూ కూడా నిద్రలు లేచి క్షణంలో రిఫ్రెష్ అయి అరగంటలో సభకు వచ్చేశారు. అప్పటికప్పుడు డప్పుల మోత వినబడింది. సభా సమావేశం గురించి డప్పుల మోత ద్వారా నగరం అంతా తెలియజేయబడింది. అనేక మంది పౌరులు, మంత్రులు, తదితరులందరూ సభకు వచ్చేశారు. వారు ఆయా ఉచిత ఆసనాలు ఆక్రమించారు. మంత్రుల యొక్క ఆసనాలు, సామంత్రుల యొక్క స్థానాలు, వాళ్ళందరూ ఆ స్థానంలో కూర్చున్నారు. లీలాదేవి గబగబా స్నానాలు ముగించుకుని చక్కటి వస్త్రాలు ధరించి సభలో ప్రవేశించింది. సింహాసనంపై కూర్చుంది. కూర్చుని సభ అంతా కలిగి చూసింది. ఎంత ఆశ్చర్యం! రోజు సభా సమావేశం జరుగుతూ ఉంటుంది కదా, ఈ మూడు రోజులుగా జరగట్లా. ఎందుకంటే పద్ముడు మరణించారు కాబట్టి. అంతకుముందు దైనందికంగా జరిగే సభ ఎలా ఉన్నదో అక్కడ సభ కూడా అలాగే కనపడింది. ఫిజికల్ అరేంజ్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నది. మంత్రులు సామంత్రులు వారి వారి స్థానాల్లో ఉన్నారు. స్త్రీలు, గురువులు, బంధువులు, స్నేహితులు, జ్ఞానవృద్ధులు అందరూ ఇదివరకు సభలో ఎక్కడెక్కడ ఏ ప్లేస్మెంట్ లో ఉండేవాళ్ళో ఆయా ప్లేసెస్ లో వాళ్ళందరూ ఉన్నారు. సభ అంతా యథాతథంగా ఉంది. అమ్మయ్యా అంటుంది, అమ్మయ్యా అని ఒక ప్రయోగం ఉంటుందండి తెలుగులో. అమ్మ అయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని ప్రకృతి పురుషుడు ఇద్దరు అధ్యయనప్పుడు అంటే ఈ ఆత్మ జ్ఞానంలో దృశ్యము ఆత్మ స్వరూపంగా అనుభవం అయినప్పుడు ఈ దృశ్యము ద్రష్ట ఏకత్వం పొందారు కాబట్టి ద్రష్టని అయ్యా అంటారండి, దృశ్యాన్ని అమ్మ అంటారు. ఈ రెండు ఏకం పొందినప్పుడు అమ్మయ్యా అనే ఒక ప్రయోగం. అమ్మయ్యా అంటే పీస్ అనమాట, పీస్ఫుల్ రిలీఫ్. ఇప్పుడు మన లీలావతి కూడా అమ్మయ్యా అంటుంది. ఎందుకని అంతకు ముందు సభలో తాను చిరాకాశంలో చూసిన సభలో ఈ మంత్రులు వీళ్ళు కనిపిస్తే వీళ్ళందరూ మరణించారేమో, సైనికులు మరణించారు, సభలోని తదితరులందరూ మరణించి ఇక్కడికి వచ్చారేమో అనుకుంది కదా. ఇప్పుడు ఫిజికల్ గా ఆ సభా సమావేశంలో తాజీ సింహాసనం అధిష్ఠించి నలువైపులా చూచి మంత్రులు సామంత్రులు తదితర జనులందరూ పౌరులు అందరూ క్షేమంగా ఉన్నారని గమనించి అమ్మయ్యా అనుకుంది. సభంతా యథాతథంగా ఉంది, ఆవిడ మనస్సు ఉపశాంతి పొందింది, అందరూ జీవించే ఉన్నారు, అందుచేత సంతోషం పొందింది. ఒకే ఒక డిఫరెన్స్, పక్కన పద్మని సింహాసనం మీద చూసింది, ఒక మహారాజు గారు మాత్రం సింహాసనం మీద లేవు. ఆ సింహాసనం బోసిపోయి ఉంది, ఆయన మరణించి గదిలో ఉన్నారు కదా. అప్పుడు లీలాదేవి సభను ఉద్దేశించి ఈ విధంగా ఉపన్యాసం ప్రారంభించింది. దాని కదండి, రాజ్యం కదండి, ఓ సభికులారా మీ అందరికీ నమస్కారం. ఈ సమయంలో మీరందరూ కొద్ది సమయంలో మీరు ఏం చేసినందుకు మీకు కృతజ్ఞతలు. నా మనస్సు మహారాజు యొక్క వియోగం భరించలేక ఎంతో దుఃఖం పొందింది, దానిని కొంచెం వినోదింప చేయాలని నాకు అనిపించింది. అటువంటి వినోదింప చేయాలనే ఉద్దేశంతో ఈ సభను సమావేశపరచాను. మీ అందరికీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు అర్ధరాత్రి ఎంతో శ్రమ ఇచ్చాను, నన్ను క్షమించండి. లేకపోతే ఈ శరీరం నేను భరించగలనా అన్నటువంటి దుఃఖం అనుభవించడం వల్ల ఈ సభా సమావేశానికి అనుజ్ఞ ఇవ్వడం జరిగింది. అందుకని సభికులందరూ నన్ను క్షమించండి. ఇంకా మనం ఈ సభ ఇప్పుడే ముగించుకుందాం, మీరు చక్కగా వెళ్ళి మీ విశ్రాంతి పొందండి అని పలికింది. ఆ లీలాదేవి లేచి ఉంచింది. ఆ పరిజనం వెంట వస్తుండగా అంతఃపురానికి నడిచి వెళ్ళిపోయింది. ఇక అక్కడ సభికులందరూ సభ క్లోజ్ చేసేసి మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయారు. లీలాదేవి మాత్రం తన భర్త అయినటువంటి పద్మని భౌతిక శరీరాన్ని దగ్గరికి వచ్చేసింది. మళ్ళా ఆ దేహాన్ని ఉన్న అంతకు ముందు పూలు తీసేసి కొత్త పూలతో చక్కగా కట్టింది. ఆ పూల క్రింద భర్త దేహం యథాతథంగా ఉంది. మళ్ళా పూలతో తప్పి ఆ గదిలో ఒకసారి చదివిలో పడిపోతుంది. ఇక ఈ విధంగా ఆలోచన ప్రారంభించింది. ఆహా, ఈ మాయ ఎంత విచిత్రమైంది. నా భర్త యొక్క భౌతిక దేహం ఉన్నటువంటి ఈ నగరం, ఈ సభ, అక్కడి సభలో సమావేశమైన మంత్రులు వీళ్ళందరూ యథాతథంగా ఇక్కడే ఉన్నారు. నేను చిదాకాశ భావనతో చిదాకాశంలో ప్రవేశించి ఆ సూక్ష్మ దేహంతో ఏ నా భర్త ఉన్న భవనం మన్నానంతరం నా భర్త ఏం చేసి ఉన్నటువంటి భవనాన్ని చూశానో అక్కడ కూడా అద్దంలో ప్రతిబింబం లాగానే ఒక అద్దంలో ప్రతిబింబం, రెండు అద్దాల్లో ప్రతిబింబం, ఒకే వస్తువు ప్రతిబింబించినట్లుగా ఇక్కడ సభలోని విశేషాలతోనే అక్కడ కూడా సభ ఉన్నది. ఈ చిరాకాశం వెలుపల లోపల కూడా ఒకే సీనరీ, ఒకే దృశ్యం, ఒకే సభా దృశ్యం ఎలా కనిపించింది నాకు. నాకు ఇప్పుడు రెండు దృశ్యాలు నా దృష్టిలోకి వస్తున్నాయి. ఒకటి, భౌతికంగా ఇక్కడ ఉన్నటువంటి నా భర్త దేహం, మరణించిన దేహం ఉన్నటువంటి ఈ యొక్క ఇక్కడి సభ. నేను చిరాకాశ స్వరూపిణి, ఏ చిరాకాశంలో ప్రవేశించి ఏ సభ మధ్య వయస్కుడైనటువంటి నా భర్తను చూశానో రాజుగా, అక్కడి సభ. రెండు ఒకే తీరుగా ఉన్నాయి కదా. అద్దంలో ఒక అద్దంలోని బొమ్మ, మరొక అద్దంలో ప్రతిబింబించినట్లుగా ఇందులో చిరాకాశంలో చూసినటువంటి నగరం సత్యమా, సభ సత్యమా, లేక ఇప్పుడు ఈ భౌతికంగా నేను చూసిన, ఇప్పుడు కొద్దిసేపు క్రితం నేను చూసినటువంటి భౌతికమైనటువంటి ఈ రాజ్యంలోని సభ సత్యమా, ఈ రెండింటిలో ఏది సత్యం? వాట్ ఈజ్ యాక్చువల్లీ ఎగ్జిస్టెంట్, వాట్ ఈజ్ ఇల్యూజన్? ఈరోజు ఈ రెండింటిలో ఏది పారమార్థికం, ఏది బ్రహ్మపూర్వం? ఇది నా స్వబుద్ధితో గ్రహించలేకపోతున్నానే. మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒకసారి కూర్చుని ఆశ్చర్యంగా ఆలోచిస్తూ ఉంది. నేను చూసినటువంటి చిరాకాశ గృహంలో నా మధ్య వయస్కుడై కనిపిస్తూ రాజ్యపాలన చేస్తున్నటువంటి నా భర్త పద్మ మహారాజు గారు ఏల్చినటువంటి సభ ఈ వర్తమానంలో నా భర్త భౌతిక దేహం చెందించగా ఇక్కడే ఉన్నటువంటి సభ రెండిట్లు రిఫ్లెక్షన్ ఆఫ్ మ్యూచువల్లీ ఇన్ టూ మిర్రర్స్ లాగా ఒకే దృశ్యం కనబడుతోంది. ఏది సత్యం ఏది సత్యం కాదు దీన్ని ఎలా కనిపెట్టాలి ఆలోచించి 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 ఎంతసేపు ఆలోచించినా కూడా వాట్ ఈస్ ట్రూ వాట్ ఈజ్ నాట్ ట్రూ వాట్ ఈజ్ ఇల్యూజన్ క్లియర్లీ లైక్ ఎ డ్రీమ్ అనేది కనిపెట్టలేకపోయింది. అప్పుడు ఆ లీలాదేవి ఆహా ఈ విషయం నేను నా స్వబుద్ధితో ఏ మాత్రం కనిపెట్టలేనని నాకు తెలిసిపోతుంది. అందుచేత నా యొక్క ఆరాధ్య దేవత అయినటువంటి ఆ వాగ్దేవి వారిని ఆహ్వానించి ఆ అమ్మని అడుగుతాను, ఆ అమ్మే నాకు చెప్పాలి ఈ రెండింటిలో ఏది సత్యము ఏది కాదు అని ఒక్కసారి పద్మాసనం వేసుకుని ఏకాగ్రతతో అమ్మవారిని ధ్యానించడం ప్రారంభించింది. అమ్మవారు సరస్వతీదేవి భక్తురాలి పిలుపును అందుకుంది. ఒక కుమారి రూపంతో ఒక ఫిజికల్ రూపం ధారణ చేసింది. చక్కగా అలంకారంతో అమ్మవారు చల్లటి చూపుతో శాంతమైనటువంటి ఆనందమైనటువంటి చిత్తులాసమైనటువంటి ముఖ కవళికలతో వాత్సల్యాన్ని వర్షింపజేసే జగన్మాత ఆ భక్తురాలికి ఫిజికల్ బాడీతో దర్శనమిచ్చింది. మహాశక్తి స్వరూపమైనటువంటి ఆ వాణిదేవి ని చూచి ఆ అమ్మకి నమస్కారం చేసి అమ్మని గబగబా ఒక ఉత్తమమైనటువంటి సువర్ణ ఆసనం దగ్గరికి తీసుకెళ్లి అమ్మవారిని కూర్చోబెట్టి తాను స్తోత్రం చేసి తాను పక్కనే కూర్చుని స్తోత్రంతో ఉపచారాలతో ఆ సరస్వతీదేవిని ఆనందింపజేసింది. ఏమమ్మా లీలా, ఎందుకు నన్ను మళ్ళా ఉపాసించావు, ఏకాగ్రతతో మళ్ళా ధ్యానించావు, నన్ను ఆహ్వానించావు, వై యూ కాల్డ్ మీ, ఏంటిమా విశేషం? అప్పుడు లీలాదేవి అంటుంది, అమ్మా పరమేశ్వరి, నీవు జగన్మాతవు, జగజ్జననివి, లోకమాతవు, నీ యొక్క సంకల్పాన్ని అనుసరించే ఈ సృష్టి యొక్క మర్యాద సీక్వెన్స్ సిస్టమ్ నియమితమై ఉన్నది. దీనిని నువ్వు నాకు భూతాకాశం చిత్తాకాశం మహాకాశం చిదాకాశం మహాకాశం అనే వివరాలు నువ్వు ఇవ్వరు చెప్పి ఉన్నావు. అమ్మా నువ్వు స్థాపించినటువంటి ఈ సిస్టమ్ ఈ మర్యాద ఉండి చూచావు, ఈ దృశ్యము అనే కాన్సెప్ట్ ఈ జగత్ అనే కాన్సెప్ట్ దీనిలో నాకు అనేక సందేహాలు వస్తున్నాయమ్మా. ఆ సందేహాలు నన్ను చాలా ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి, నా దుఃఖం తొలగటం లేదు. అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నాకున్న సందేహాలు తొలగాలి అనే ఉద్దేశంతో జగద్గురువు అయినటువంటి నిన్ను ప్రశ్నించాలని నేను తలుచుకున్నానమ్మా. నా పట్ల నీ దయ సఫలం చేస్తూ నువ్వు ప్రత్యక్షం అయ్యావు. మా ఇప్పుడు నాకు వచ్చే అనుమానాలు నేను చెప్పుకుంటానమ్మా, దయచేసి వినమ్మా, నాకు సమాధానం చెప్పు, నా అనుమానాలు తొలగించమ్మా అని ఇలా చెప్పడం ప్రారంభించింది. ఈ లీలాదేవి ఏమనడిగింది, దానికి అమ్మ ఏం సమాధానం చెప్పింది, ఏది సత్యం? చిదాకాశంలో లీలాదేవి చూసినటువంటి భర్తకు పద్ముడికి సంబంధించినటువంటి సభాదృశ్యం సత్యమా, ఈ భూతాకాశంలో మా భౌతిక దేహంతో చూస్తున్నటువంటి దృశ్యం సత్యమా, ఇందులో ఏది రిలేటివ్, ఏది అబ్సల్యూట్ అనే విశేషాలన్నీ దాని వెనకాల ఉన్న చిదంబర రహస్యం అంటారు. చిత్ అంబర రహస్యం అంటారు. ఇదే అండి తత్వజ్ఞానానికి సంబంధించిన మూల విశేషాలు. ఇది మనం ముందు వాటికి సంబంధించిన విశేషాలని సంభాషించుకోవడం కొనసాగిద్దాం. ఈ అవకాశాన్ని ప్రసాదించిన జగన్మాత సరస్వతీదేవికి సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ಶಾನಿಷು ಸದ್ಭಾವನಾಸ್ತು ವಿಶ್ವಸ್ಯ ಕಲ್ಯಾಣಮಸ್ತು ಸದಾ ನಿಂಬವೃಕ್ಷಸ್ಯ ಮೂಲಾಧಿವಾಸ ಸುಧಾ ಸ್ರಾವಿಣಂ ತಿಕ್ತಮಪ್ಯ ಪ್ರಿಯಂತ್ವಂ ಕಲ್ಪವೃಕ್ಷಾಧಿಕಂ ಸಾಧಯಂತಂ ನಮಾಮಿ ಈಶ್ವರಂ ಸದ್ಗುರುಂ ಸಾಯಿನಾಥಂ ಓಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯ ಜಯ ಸಾಯಿ ಓಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯ ಜಯ ಸಾಯಿ ಓಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯ ಜಯ ಸಾಯಿ ಸಾಯಿ ಅಂತೆ ಆಲ್ ಪ್ರೆಸೆಂಟ್ ಅಂದ್ರೆ ಅಂತತ ಅನ್ನಿ ರೂಪಾಲು ತಾನೇ ವೇಚಿಸಿದ ಮಹಾನುಭಾವುಡು ಜಗದ್ಗುರುವೈ ಮನಕು ಅನೇಕ ಪಾಠ್ಯಾಂಶಾಲು ನೆಟ್ಟಿನ ಸಾಯಿನಾಥುಡು ಓಂ ಸಾಯಿ ಶ್ರೀ ಸಾಯಿ ಜಯ ಜಯ ಸಾಯಿ 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 ಇದು ಸರ್ವಂ ರಮಾತ್ಮನಮಸ್ತು ಲೋಕ ಕಲ್ಯಾಣಮಸ್ತು ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು ಸಮಸ್ತ ಸನ್ಮಂಗಳಾನಿ ಸಂತು ಅಸತೋ ಮಾ ಸದ್ಗಮಯ ತಮಸೋ ಮಾ ಜ್ಯೋತಿರ್ಗಮಯ ಉಚ್ಚೋರ್ಮಾ ಅಮೃತಂಗಮಯ ಓಂ ಶಾಂತಿ 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 ಹರಿ ಓಂ ತತ್ಸತ್ ಬ್ರಹ್ಮಾತ್ಮನಮಸ್ತು.